जय वर्गस।
అప్పుడు ఆ శోధనంలో సరోవరం దగ్గర కూర్చుంటాడు, ఎందుకంటే ఖచ్చితంగా సీత సంధ్యావందనం చేసుకోవడానికి వస్తుంది అని. జైల్లో ఉన్న నిత్యకృత్యాలాగే స్నానం చేయడం, టాయిలెట్ వెళ్ళడం ఎంత ఇంపార్టెన్స్, జైల్లో ఉన్న ఫెసిలిటీ ఎలా ఇస్తారో సీతాదేవికి. మళ్ళా కైకేయి కౌశల్య కూడా కొన్ని విశేషమైనటువంటి పరిస్థితుల్లో గాయత్రి మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో రామాయణంలో చెప్పబడింది, ఋగ్వేదంలో చెప్పబడింది. కొన్ని థాట్స్, కామన్ సెన్స్ థాట్స్, స్త్రీలకు వేదాధ్యయనం నిషిద్ధమైతే వారు మంత్రద్రష్టలు మరియు ఋషికులు ఎలా అయ్యారు? ఋగ్వేదంలో వాటిలో సుమారు 38 మంది ఋషి కన్యల యొక్క పేరు వస్తుంది, ఋషి భార్యల యొక్క పేరు వస్తుంది. వాళ్ళు వేద మంత్రాన్ని దర్శించారు అని అందులో ఉంటే వాళ్ళకి వేదమే చదవుకోవడానికి అధికారం లేకపోతే వాళ్ళు మంత్రద్రష్టలు ఎలా అయ్యారు? స్త్రీలు యజ్ఞము పూజలు సంస్కారంలో ఏ విధంగా పాల్గొనగలరు? రాముడు యజ్ఞం చేయదలుచుకుంటే పక్కన సీత లేదు, సీత లేకపోతే చివరికి ఏం చేయాల్సింది? బొమ్మ సీతనైనా ప్రతిదం చేయాలి తప్ప స్త్రీ లేకపోతే అసలు యజ్ఞం చేయలేదు. స్త్రీలను వివాహములు ఇతర ఉత్సవంలో వేద మంత్రములు ఉచ్చరించమంటారు కదా, వేద మంత్రములు లేకుండా సంధ్యా హోమము వారి ఎట్లు చేయగలరు? అనసూయ, అహల్య, అరుంధతి, మదాలస మరియు అనేకులు వేద శాస్త్రంలో ప్రావీణ్యులు ఎలా అయ్యారు? శంకరాచార్యులు వారు మండనమిత్రుడు పోటీ చేసుకుంటూ ఉంటే మండనమిత్రుడు భార్య చెప్పి ఆవిడ సబ్జెక్ట్ రాకుండా జడ్జి ఎలా అవుతుంది? శంకరాచార్యులు వారు ఆవిడ జడ్జిమెంట్ ఒప్పుకుంటానన్నాడు. శంకరాచార్యులు వాడు మామూలు నేరాన్ని కాదు కదా. అర్ధాంగాన్ని పిలుస్తూ జ్ఞాన సముపార్జనలో మతములో వారి పట్ల వివక్షత ఎలా చూపగలం? ఓ పట్టేమో ఈక్వల్ షేర్ అంటారు, ఇంకో విషయమో వాళ్ళకి అధికారం లేదంటారు. స్త్రీలకు పుట్టిన పిల్లలకు వారికి లేని అర్హత ఎలా వస్తుంది అని గురువు గారు సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నా అంటే మిమ్మల్ని చాలా మంది అడుగుతారు, వాళ్ళు అలా అడిగాయని చెప్పి మీరు మాట్లాడతారు. శ్రీరామ శర్మ ఆచార్య అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాతపస్సు చెప్పాడు అంటే ఎక్స్పర్ట్ చెప్తే వింటూ మీరు ట్రిక్స్ ఆవిడ చెప్తే వింటారు. నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, క్యాన్సర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి వాడు మందు రాసిస్తే ట్రిక్స్ ఆవిడ చెప్పాడు వాడు ఎక్స్పర్ట్ కాదని వాళ్ళు వదిలేశాడు. నా స్నేహితులు మందు తీసుకోలేవాడు ఎందుకంటే ట్రిక్స్ ఆవిడ చెప్పాడు. అలాగే గాయత్రి సాధన చేయనటువంటి వాళ్ళు, గాయత్రి గురించి తెలియనటువంటి వాళ్ళు, అనేక మంది పురోహితులు వాళ్ళు కూడా నాతో చాలా సార్లు చెప్పారు. నేనే వాళ్ళని వాదించలేదు, ఇప్పుడు నేను వాదించను. మీ నమ్మకాలు మీవి, నా నమ్మకాలు నాది. కానీ నా నమ్మకం వెనకాటలు ఉన్నటువంటి లాజిక్ నేను మీ ముందు చెప్తున్నాను. అంతే ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయించుకోదలుచుకున్నప్పుడు ఈ సింపుల్ కామన్ సెన్స్ మీరు ఉపయోగించుకోండి. గో టు ద ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్ ఏం చెప్పారో అది వినండి తప్ప ఏది చేయనటువంటి దారిలో పోయేటటువంటి వాడు ఏదో చెప్పాడని మాత్రము దాన్ని ఆధారం చేసుకుని మీ శ్రద్ధను విశ్వాసాన్ని కోల్పోకండి. ఇది సాయంత్రం క్లాస్ లో గాయత్రి సాధనలో గాయత్రికి ఉన్నటువంటి శాపాలు యజ్ఞోపేతము దాని గురించి మనం చర్చించుకుందాం. వస్తే తెచ్చిపోతాం, ఏదైనా చేస్తాం, అయితే యజ్ఞం చేయాలి. ఇంత చెప్పుకున్నా అక్కలంటే జపము యజ్ఞము ఇదే నిన్నీ ఆ మార్గంలో పడేస్తాయి. క్లాసుకి ముందు జపం చేసుకున్నా మనం, క్లాస్ అయిపోయాక యజ్ఞం చేసుకుంటాం. దీపాన్ని చూసుకోండి, మీ ఆజ్ఞాచక్రం దగ్గర ఆ జ్యోతుల్ని గమనించుకోండి. విజువలైజ్ ఇందాక నేను చెప్పానే ఉత్సాహంతో నాకేం కనిపిస్తుంది, నాకు అసలు ఎప్పుడు కళ్ళు కనిపిస్తుందో దీపం తప్ప అన్ని కనిపిస్తాయి. అక్కడ ఆలోచితే ఆలోచన తీసుకోకండి, ఖచ్చితంగా నీకు కనిపిస్తుందా జ్యోతి? ఎదురుకుండా జ్యోతి వెలుగుతోంది, ఆ జ్యోతి మీ ఆధ్యాత్మికం దగ్గర వెలుగుతోంది అనే భావన చేసుకోండి. వెరీ క్లియర్ విజువలైజేషన్. మీరు ఏకాగ్రత తెచ్చుకోకలేదు, సమ్మేత్వం తెచ్చుకోండి అంటే ఆనందంగా మీ కనుబొమ్మల మధ్య ఆ జ్యోతి వెలుగుతోంది. ఎంజాయ్. దీపంలో రెండు లక్షణాలు ఉంటాయి, వేడి వెలుతురు. దీపం యొక్క వేడి మన హృదయంలోకి ప్రవేశిస్తుంది, మన బ్లడ్ లోకి ప్రవేశిస్తుంది,
మన జీవితంలో వేడి, స్ఫూర్తి, ఉత్సాహాన్ని నింపుతుంది. చాలా ఉత్సాహంగా నేను జీవిస్తున్నాను. ఆ బ్లడ్ మొత్తము మన శరీరంలో ప్రవహిస్తుంది రక్తనాళాల ద్వారా. దీపం యొక్క వేడి నా శరీరంలో ప్రవహిస్తుంది. ఫీలింగ్ ద హీట్. దీపం ఎక్కడ వెళ్తురు నా కుడివైపు లివర్ ఏరియాలో చేరి అక్కడి నుంచి నాడీ మండలం ద్వారా మొత్తం శరీరంలో ప్రవహిస్తుంది. అంచేత మీరు ఆ మొత్తం నా బ్లడ్ వెసల్స్ నెల్స్ ఊహించుకోండి. బ్లడ్ లో వేడి నెల్స్ లో వెళ్తురు. ఈ వేడి వెళ్తురు మయం అయిపోయారు. మీరు జ్యోతిర్మయం అయిపోయారు. మొత్తము శరీరము కాంతితో నిండిపోయింది, ప్రకాశంతో నిండిపోయింది, ఉత్సాహంతో నిండిపోయింది, జ్ఞానంతో నిండిపోయింది. ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్న జ్యోతిలో వేడి వెలుతురు రెండు ఉన్నాయి. హృదయం దగ్గర వేడి, లివర్ దగ్గర వెలుతురు. ఆ వేడి శరీరం అంతా వ్యాపిస్తుంది, వెలుతురు శరీరం అంతా వ్యాపిస్తుంది. ఆజ్ఞాచక్రంలో ఉన్న జ్యోతిలో ఐదు గాయత్రి మంత్ర ఆహుతులు మనం వేసుకుంటున్నాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః.
అగ్నితత్వం మీద పూర్తి అధికారం ఉంటుంది.
ఈ తత్వాలు ప్రపంచం అంతటా కూడా వ్యాపిస్తున్నాయి. ఒక పృథ్వీకరణే లేదు, ప్రపంచం అంతటా కూడా వ్యాపించున్నాయి. ఈ ప్రిన్సిపల్, ఈ తత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ఇదే నియమాలు మనం ఉపయోగించుకుంటాం. గ్రావిటేషన్ అనేది పృథ్వీ మీద ఉంది, చంద్రుడి మీద ఉంది, ఇతర గ్రహాల మీద కూడా ఉంది. గురుత్వాకర్షణ నియమాలు ఒకటే, పృథ్వీ గ్రహం మీద ఏ గురుత్వాకర్షణ నియమాలు ఉన్నాయో అదే గురుత్వాకర్షణ నియమాలతో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా ఆకర్షింపబడుతుంది, ఒక విశేషమైనటువంటి పరిధిలో తిరుగుతుంది. ఎలా అర్థమవుతుంది అంటే, పృథ్వీ మీద ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి కంటే చంద్రుడి మీద ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి 1/6. అంటే ఇక్కడ 60 కిలోలు ఉన్నటువంటి వాడు అక్కడ 10 కిలోలే ఉంటాడు. అంటే ఇక్కడ నెలకు అలవాటు అయిపోయిన వాడు 60 కేజీల వ్యక్తి చంద్రమండలంలోకి వెళ్తే వాడు ఎలా ఉంటాడు, ఎదుగుతాడు. నియమం అదే, 1/6 గ్రావిటేషన్ ఉంది కనుక అక్కడ అలా ప్రవర్తిస్తున్నాడు వాడు. ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి మాటలను గాయత్రి మంత్రంలో వ్యాపృతులు అంటారు. వ్యాపృతులు అంటే వ్యాపించేది అని అర్థం. ఈ వ్యాపన భౌతిక క్షేత్రంలోనే కాదు, చేతనత్వ క్షేత్రంలో కూడా ఉంది, కాన్షియస్నెస్ లో కూడా ఉంది. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి విషయము దేనినొకే మనము ఆధ్యాత్మికత అంటున్నాము, స్పిరిచువలిజం అంటున్నాము. నిజానికి అది మన చేతనత్వం యొక్క విజ్ఞానం. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇచ్చేట నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, స్పిరిచువలిజం ఎలా ఉపయోగపడుతుంది అని. ఎలా ఉపయోగపడుతుంది అని అడగండి, ఎలా ఉపయోగపడదు అని అడగాలి. యాక్చువల్ గా ఇచ్చేంటే అది ఉపయోగపడనటువంటి క్షేత్రం లేదు, అది ఉపయోగపడినటువంటి విజ్ఞానం లేదు. ఎక్కడైనా కూడా ఆ చేతనత్వమే ఉపయోగపడుతుంది. అసలు ఐన్స్టీన్ థియరీ అదే. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏంటి అంటే, నువ్వు ప్రయోగం చేస్తున్నప్పుడు ఎక్స్పెరిమెంటాలజీ వ్యవసాయ పార్ట్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగం చేస్తున్నటువంటి వాడు ప్రయోగంలో భాగమే. సైన్స్ లో సాధారణంగా మనకి ఏం చెప్పబడుతుంది అంటే, నేను కెమిస్ట్రీలో ఏదో ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటే వాటికి నాకు సంబంధం లేదండి. అంతే కదా, టెస్టిల్ లో ఏదో రియాక్షన్ చేస్తున్నాను నేను. ఒక పదార్థాన్ని తీసుకుని ఒక టెస్టిల్ లో వేసాను, ఇంకో పదార్థాన్ని తీసుకున్నాను ఇంకో టెస్టిల్ లో వేసాను, రియాక్షన్ వచ్చింది, దాన్ని నోట్ చేసుకున్నాను. అంటే ఈ నోట్ చేసుకోవటంలో నా పాత్ర ఎంత ఉంది అంటే, ఒక దర్శకుడిగా, ఒక అబ్జర్వర్గా, ఒక సాక్షిగా ఉంది అని అనుకుంటున్నాం మనం. కాదది, నీవు కూడా అందులో ఒక పాత్రధారివే. స్టాటిస్టిక్స్ అనేటటువంటి సైన్స్ అని ప్రూవ్ చేస్తుంది. 13 అనేటటువంటి అంకె చాలా మంచిది అని ప్రూవ్ చేయదలుచుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ రోజు జరిగినటువంటి ఆ సంఖ్యకి జరిగినటువంటి అంత మంచి ఫలితాలను మీరు చోట చేస్తారు. 13 అనే సంఖ్య చాలా మంచిది. మీరు అలా ప్రూవ్ చేయదలుచుకోలేదు. మీరేమైనా ప్రూవ్ చేయదలుచుకున్నారు, 13 మంచిది కాదు అంటే, ఇంతకి 13 అనేటటువంటి సంఖ్య మంచిదా కదా, డిపెండ్స్ ఆన్ యూ అబ్జర్వ్. అది చేతనత్వం అంటే. మీకేమనిపిస్తుంది అంటే, మీ జీవితాలలో జరిగేటటువంటి సంఘటనలన్నీ కూడా వాటంతా అవే జరిగిపోతున్నాయి. స్థూల జగత్ అంతా కూడా ఒక విశాలమైనటువంటి శక్తిధారంలో సూర్యుడు చుట్టూ గ్రహాలు, గ్రహాలను సూర్యుడు చుట్టూ, ఈ సూర్యుడు గ్రహాలు కలిసి ధ్రువ నక్షత్రం చుట్టూ, ఈ ధ్రువ నక్షత్రంలో అది అంతా కలిసి ఇంకో మహాసూర్యుడు చుట్టూ, అలాగా బిగ్ క్లాక్, ఒక పెద్ద మహాయంత్రము సృష్టిలో తిరుగుతోంది. అందులో మీ పాత్ర ఏమీ లేదు అనుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే, అసలు ఈ మొత్తము సృష్టిలో మీ పాత్రే చాలా ప్రముఖమైనది. యువర్ రోల్ ఇస్ మోస్ట్ డామినెంట్. ఎంత మీ జీవితాలలో తేడా రాబోతుందో చూడండి. ఎందుకు పనికిరానటువంటి ఈ విశాల ప్రపంచంలో నగణ్యమైనటువంటి, శుద్ధమైనటువంటి, హీనమైనటువంటి, బలహీనమైనటువంటి, పాత్రధారులుగా జీవిస్తున్నటువంటి మనము ఆధ్యాత్మికతకి ఎప్పుడైతే నేర్చుకుంటామో మీరే సృష్టికి అధిపతి అవుతారు. అత్యంత కాన్షియస్నెస్ మీలో రావాలి. ఆ పని చేసేటటువంటి ధైర్యం మీలో రావాలి. అది శ్రద్ధ అంటే, విశ్వాసం అంటే. ఓ 200 మంది మనుషుల్ని వాళ్ళ యొక్క కిలోల కిలాల సామాన్ని టన్నుల టన్నుల సామాన్ని ఆకాశంలో ఎగిరేసి తీసుకెళ్లగలను అని పైలట్కి నమ్మకం లేకపోతే ఆకాశం ఎగరలేడు. ఎందుకు ఎగరగలుగుతున్నాడు? వాడికి ఒక విశ్వాసం ఉంది, యంత్రం పనిచేస్తుంది, నేను అనుకున్నట్టే పనిచేస్తుంది. వాడికి ఇక్కడ నుంచి ఒడుకు మొదలెట్టింది, పైన వెళ్తే ఆ యంత్రం ఫెయిల్ అవుతే ఏమవుతుంది అని ఇంకసలు వాడు ఎగరలేడు. మనము కూడా మన శరీరాల మీద ప్రజాభిప్రాయము అనేటటువంటి ఒక బలహీనతతో జీవిస్తున్నాం. ఈ భౌతిక శరీరం కొన్ని పనులు మాత్రమే చేయగలదు. కానీ రైల్వేజ్, ఎయిర్వేజ్ వీటి యొక్క డెవలప్మెంట్ చూసుకుంటే ఓ విచిత్రమైనటువంటి సత్యం బాధపడుతుంది. 1860 ఆ ప్రాంతాల్లో సైంటిస్ట్ అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఉత్తరం రాశాడు, డియర్ సార్, ట్రైన్ షుడ్ నెవర్ బి అలౌడ్ టు క్రాస్ ద లిమిట్ ఆఫ్ 12 miles per hour, బికాస్ ఇఫ్ ఇట్ మూవ్ బై ది స్పీడ్ ఆఫ్ 12 miles per hour, మోర్ దెన్ దట్ ద పీపుల్ సిట్టింగ్ ఇన్ ద కంపార్ట్మెంట్ విల్ డై. సైంటిస్ట్ రాశాడు. కలకత్తాలో 5-6 ఏళ్ల కిందట రైల్వే యొక్క బైసెంటనరీ సెలబ్రేషన్స్ ఏదో జరిగా నాకు గుర్తులేదు ఇప్పుడు. అప్పుడు ఆ ఉత్తరం అక్కడ వాళ్ళు ఫ్రేమ్ని చూపించారు. అప్పటి నమ్మకం అది, అప్పటి విశ్వాసం అది, అప్పటి శ్రద్ధ అది. రైలు 12 మైళ్ళ వేగంతో కంటే స్పీడ్గా వెళ్తే వెళ్ళకూడదు అని ఎవరు చెప్తున్నాడు? సైంటిస్ట్ చెప్తున్నాడు, ఆ కాలం సైంటిస్ట్ చెప్తున్నాడు. అందువల్ల వాడు ప్రెసిడెంట్ చెప్తున్నాడు, యాజ్ అ సైంటిస్ట్ ఐఎమ్ టెల్లింగ్, నీకేం తెలుసు, నువ్వు ప్రెసిడెంట్ వే, స్పీడ్ పెంచాలని చూస్తున్నారు, వద్దు. యో యశ్వస్ అయ్యేదట నమ్మారు, ప్రయత్నించలేదు. దాని తర్వాత ఏంటి, రైల్ ఇంజిన్కి ముందు గుర్రాలు నడిచేవి, 2 గుర్రాలు, దాని వేగాన్ని కంట్రోల్ చేయాలి, ఇంకా స్పీడ్గా వెళ్ళకూడదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎలాగైతే ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని మనం తక్కువ అర్థం చేసుకుని దాని సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామో, మనుషులారా మీరు కూడా మీ శరీరం యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మీ శరీరంలో అనంతమైనటువంటి శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఆ శక్తి కేంద్రాలన్నీ కూడా ధ్వని శబ్దము మీద ఆధారపడి పనిచేస్తాయి. అంతేత శబ్దం యొక్క శక్తిని, ధ్వని యొక్క శక్తిని, అక్షరాల యొక్క శక్తిని మీరు ఉపయోగించుకోగలిగితే ప్రపంచంలో మీ శరీరము చేయలేనటువంటి ఏ పని లేదు. అది వాళ్ళు చెప్పినటువంటి ప్రిన్సిపల్. మొత్తము ఆధ్యాత్మిక, మొత్తము గాయత్రీ మంత్రము, మొత్తము దుర్గా సప్తశతి, మొత్తము భగవద్గీత, ఆధ్యాత్మికత పేరుతో ఏ స్తోత్రము రాయబడినా దాని ఉద్దేశం ఏంటంటే మానవ శరీరం యొక్క సామర్థ్యము అనంతము, ఇట్ ఈస్ ఇన్ఫినిట్. దాని సామర్థ్యానికి మీకు అంత చూడలేరు. ఓ నారదుడు ఉంటే ఓడి దేవతలు ఆ స్థితికి వెళ్ళేది, దాని తర్వాత ఎండ్ అయిపోయే, దాని తర్వాత ఇంకా ఉన్నాయి చాలా ఋషి, ఋషి తర్వాత మహర్షి, మహర్షి తర్వాత రాజర్షి, రాజర్షి తర్వాత బ్రహ్మర్షి, బ్రహ్మర్షి తర్వాత దేవర్షి. ఇంకేత మీకు 5 ఇంద్రియాలే ఉన్నాయి కనుక ప్రస్తుతం మీకు మీ శరీరాలలో ఉన్నటువంటి ఇంద్రియ సామర్థ్యము ఎన్ని రకాలుగా మీరు చూసుకున్నా 5 రకాలుగానే దాన్ని విడిపించగలరు, 5 ఇంద్రియాలుగానే దాన్ని విడిపిస్తున్నారు కనుక వాటి యొక్క సామర్థ్యాన్ని కూడా ఒక ఋషి యొక్క సామర్థ్యంతో పోల్చి చూసుకుంటే మన సామర్థ్యం ఎంత? ఋషి యొక్క, ఋషికి మహర్షికి తేడా మనకి తెలీదు, అందరినీ కలిసి ఒకే స్థితిలో పెట్టి రాలిస్తాం మనం. కానీ రాజర్షి నుంచి బ్రహ్మర్షి అవటానికి విశ్వామిత్రుడు లాంటి ఒక మంకు పట్టు కలిగినటువంటి వాడు, శరీరిక్ డిటర్మినేషన్ కల్పించినటువంటి వాడు, వశిష్ఠుడి యొక్క 99 పిల్లల్ని తంపితే గానీ అవలేకపోయాడు. అంటే రాజర్షికి బ్రహ్మర్షికి మధ్య తేడా మీరు ఊహించగలుగుతున్నారు కదా? గ్యాప్ ఇన్ కాన్షియస్నెస్, చేతనత్వంలో ఉన్నటువంటి తేడా. సూక్ష్మ జగత్తులోకి వెళ్తున్న కొద్దీ కూడా మన శక్తి పెరిగిపోతుంది. 3 చేతనత్వ శక్తులు మనకే తెలుసు, స్థాయిలు మనకే తెలుసు. మనము జాగ్రత్త అవస్థలోనే కాదు, స్వప్నావస్థలోనే ఉన్నాము, నిద్రావస్థలోనే ఉన్నాము.
ఒక విషయం మాత్రం మనం చాలా ఖచ్చితంగా చెప్పగలం, నిద్రలో కంటే స్వప్నములో మనం ఎక్కువ సుఖపడగలము, డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ద డ్రీమ్. అంతే కదా, భౌతిక జగత్తులో మీ యొక్క కోరికలు తీరటానికి టైం అనేటటువంటి తగ్గుతగుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను గాయత్రి మహావిద్యాన్ని గురించి చెప్తున్నాను. ఇప్పుడు చూపించబోయే స్లైడ్ నేను మీకు ముందు వివరించేస్తున్నాను. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి, మీ జీవితాలలో భౌతిక సుఖము కంటే స్వప్న స్థితిలో మీరు పొందేటటువంటి సుఖము చాలా గొప్పది. ఎందుకు చాలా గొప్పది అంటే, మీకు నచ్చినటువంటి సీన్స్ మీరు చూడగలరు, డ్రీమ్ లో మార్చేసుకోగలరు. మీరు సినిమా అవుతుంది కంట్రోల్ అది కండిషన్ అది. జాగ్రత్త అవస్థ కంటే, భౌతిక స్థితిలో ఉన్నటువంటి మనము కంటే స్వప్నావస్థలో ఉన్నటువంటి మనం ఇంకా సుఖంగా ఉంటాము. అందులో జీవించగలిగితే ఇంకోటి ఏంటి చేయవచ్చు, మీరు మీరు కొంచెము సాహసం చూపించగలిగితే, కొంచెము ధైర్యం చూపించగలిగితే మీ యొక్క స్వప్నాన్ని భౌతిక జగత్తులో ఉన్నటువంటి అనేక మందికి అందజేయగలరు. నమ్ముతారా నమ్మరాజు? నేను చెప్పింది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. కొంచెం నేను సాహసం చూపించగలిగితే, సాహసమైన ఉద్దేశం నేను ఏదో సాధన చేయాలి అని నేను కాదు, కొంచెం మిగతా వాళ్ళకంటే వేరుగా ఆలోచించగలిగితే, కొంచెం ఎక్కువ కాదు, మీరు కళలలో చూసేటటువంటి దాన్ని ప్రపంచానికి అందజేయగలుగుతారు. ఒప్పుకుంటారా దీన్ని? ఒప్పుకోరా? మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? మనం చెయ్యాలి. నేను అడిగిన ప్రశ్న అర్థం, చెప్పింది అర్థమవుతుంది కదా అందరికీ. యువర్ డ్రీమ్, మీ యొక్క స్వప్నాలు అంటే ఇది చెంటే సుఖంగా ఉంటుంది అని మీకు అనిపిస్తే స్వప్నంలో ఊహలో మీరు కొంచెం ప్రయత్నిస్తే ఆ స్వప్నాన్ని మీరు ప్రపంచానికి అందజేయగలరు. భౌతిక జగత్తులో సైంటిస్ట్ చేసేది అదేగా, ది డ్రీమ్. మంచి ఆకాశంలో ఎగలగలడు అనే ఒక స్వప్నము, ఆ స్వప్నము చూసినప్పుడు సుమారు 300 ఏళ్ల కిందట 1604-1605 లో లియోనార్డో వింసి అనేటటువంటి ఒక సైంటిస్ట్, చాలా మంది ఆయన్ని ఎవరి మొనాలిసా పెయింటర్ గాని గుర్తిస్తారు, కానీ ఆయన పెద్ద సైంటిస్ట్ కూడా. అతను దీని గురించి అనేక డ్రాయింగ్స్ తీశాడు. అప్పుడు అతన్ని ఇచ్చేవాడ, మనిషికి ఎగిరే సామర్థ్యమే ఉండవలసి ఉంటే భగవంతుడు చేతులు ఇచ్చి ఉండేవాడు కాదు, మనిషికి రెక్కలు ఇచ్చి ఉండేవాడు. మనకి భగవంతుడు రెక్క ఇవ్వలేదు కనుక డోంట్ డ్రీమ్ ఆఫ్ సచ్ థింగ్. నువ్వు పిచ్చివాడివి, నువ్వు యువర్ ఫూల్ అన్న. కానీ ఆ డ్రీమ్ ఎలాగైనా సరే మనం సార్థకం చెయ్యాలి అని కంటనం కట్టుకున్నాడు. తను అనేక ప్రయోగాలు చేశాడు. అప్పటి నుంచి 1902 వరకు అనేక మంది ఈ స్వప్నాన్ని భౌతిక జగత్తులో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏ ప్రయత్నము? మనిషి గాల్లోకి ఎగలటానికి. ఇతరకి 1902న ఇద్దరు సోదరులు తమ మొత్తము ఆస్తిని కరిగించేసుకుని మొట్టమొదటిసారి ప్రపంచంలో ఎగిరారు. ఎంతసేపు? 2 నిమిషాల పాటు మాత్రమే వాళ్ళు గాలిలో ఉండగలిగారు. అంటే ఒక 300 సంవత్సరాలు పట్టింది మానవ జాతికి కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క స్వప్నాన్ని అందించడానికి. అంతేనా? అంటే మీ స్వప్నాలను మీరు మానవ జాతికి అందించవచ్చు, మానవ జాతికి ఇష్టం లేకపోయినా, మానవ జాతి మీరు నమ్మకపోయినా, కానీ మీకు శ్రద్ధ విశ్వాసం ఉండాలి. మేము చేయగలం, మీరు నమ్మాలి. యూ కెన్ డూ ఇట్, ఇట్ ఈస్ పాసిబుల్. కానీ ఈనాడు ఇటువంటి స్వప్నాలను చూసి మానవ జాతికి ఆ స్వప్నాలను అందించడానికి ప్రయత్నించిన మంచి అనేక మహనీయుల వల్ల ఈనాడు కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులను కూడా మానవ జాతి ఒప్పుకోవడానికి రెడీ అవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చాడు, నేను ఒక మందు కనిపెట్ట తలుచుకున్నాను అన్నాడు. వచ్చాడు మీ దగ్గరికి, నేను మందు కనిపెట్ట తలుచుకున్నాను. దేనికయ్యా మందు కనిపెట్ట తలుచుకున్నాను? క్యాన్సర్కి మందు కనిపెట్ట తలుచుకున్నాను.
దానికి మీరు ఒక 2,000, 3,000, 20,000, 30,000 ఇస్తే నేను క్యాన్సర్కి మందు కనిపెడతాను. బ్లడ్ ప్రయత్నం జరుగుతున్నాయి కదా రీసెర్చ్ అనే పేరుతో. కానీ ఆ రీసెర్చ్ సెంటర్ యొక్క డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేశారనుకోండి, క్యాన్సర్ కి మందు మీరు ఎలా కనిపెట్టబోతున్నారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే వాడు ఏం చెప్తాడు, ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, నేను ఈ పరిస్థితుల వల్ల ఈ కారణాలు ఉన్నాయి కనుక నేను క్యాన్సర్ కి మందు కనిపెడతాను అని చెప్తాను. వాడికి ఆధారం ఏం లేదు, ఇంకా క్యాన్సర్ ఎందుకు వస్తుందో కూడా తెలియదు. అంటే వాడు చేసేటటువంటి ఈ మందుకు వెతికే ప్రయత్నము గాలిలో మేడలే, స్వప్నమే, ఆధారం ఏం లేదు వాడికి. కానీ దాన్ని మనం ఏమంటున్నాం, మనం సైన్స్ అంటున్నాం. కానీ గాయత్రి మంత్రం ద్వారా అనేక యుగాల నుంచి అనేక మంది కన్ఫర్మ్డ్గా మేము ఈ ఫలితాలు పొందామో అని చెప్తూ ఉంటే మీరు నమ్మరు. అందువల్ల దాన్ని మీరు తెలుసుకోలేక శ్రద్ధ మయో ఏం పురుష అయో ఏ శ్రద్ధ అది మీ శ్రద్ధ మీగా చెప్పి కలగలేదు. ఇటు తిని నేను ఇది చేయగలను అంటే ఆధ్యాత్మిక ఏం చెప్పింది, మీ బిలీఫ్ కంపలేదు. నువ్వు ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది, నువ్వు ఏది చెయ్యాలనుకుంటే అది జరుగుతుంది. నీకు కావాల్సింది ఏంటంటే నీ మీద నీకు శ్రద్ధ ఉంటే చాలు, నువ్వు నమ్మితే చాలు. దాన్ని ప్రపంచం అంతా నమ్ముతుందో లేదో మనకు అవసరం లేదు. ఆ వైజ్ఞానికమైనటువంటి క్యాన్సర్ కి ప్రపంచంలో ఈనాడు ప్రతి చోట కూడా కోట్లాది కోట్ల రూపాయలు, డాలర్స్, రూబుల్స్, ఎంత ఏ దేశంలో ఏ డబ్బు ఉన్నదో ఆ ధనాన్ని ఉపయోగిస్తున్నారు క్యాన్సర్ కి మందు కనిపెట్టడానికి. అది తప్పు అని ఎవరు అంటలే, ఎందుకు తప్పు అని ఎవరు అంటలే. దారిలో పోతున్నటువంటి వాడు దాని గురించి ప్రయత్నించటంలే. విశేషమైనటువంటి సైంటిఫిక్ నియమాలు తెలిసినటువంటి వ్యక్తులు ఒక చోట సమూహముగా ఏర్పడి సైంటిఫిక్ టెక్నాలజీ వైజ్ఞానికముగా ఆలోచించి పనులు చేయగలిగేటటువంటి మానవుల సముదాయము ఒక చోట ఏర్పడి మేము ఆ బాధ్యత తీసుకుంటున్నాము అని చెప్తున్నాయి కనుక దానికి గ్రాంట్ చేస్తున్నాం. అవునా? అంటే మొట్టమొదట మీరు ఏం ప్రూవ్ చేసుకోగలగాలి, మీ యొక్క వైజ్ఞానిక నిరూపణ చేసుకోగలగాలి. యూ కెన్ థింక్ లాజికల్లీ. గాలిలో మీరు మేడలు కట్టడం లేదు, మీరు చేసేటటువంటి పనికి ఒక విశేషమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక విశేషమైనటువంటి సిలబస్ ఉంది. మరి ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి సిలబస్ మనం ఎక్కడ పాటిస్తున్నాం? ఆధ్యాత్మిక ఏం చెప్తుంది అంటే మీలో ఎవరైనా కూడా ఏ విధంగా అయితే భౌతిక జగత్తులో సైంటిస్టులు అవుతున్నారో ఆధ్యాత్మిక జగత్తులు మీరు ఋషులు కావచ్చు. ఆధ్యాత్మిక జగత్తులో సైంటిస్టులు ఋషి అంటాం మనం, భౌతిక జగత్తులో సైంటిస్టులు విజ్ఞానవేత్త అంటాం. దానికి మీరు మీ శరీరంలో ఉన్నటువంటి 14 ఏరియాని బాగా అర్థం చేసుకోవాలి. మన శరీరంలో ఉన్నటువంటి 14 ఏరియాని మీరు చాలా బాగా అవగాహన చేసుకోగలిగితే అసంభవాన్ని మీరు సంభవం చేసుకోవచ్చు, ప్రకృతిని శాసించవచ్చు. భౌతిక ప్రకృతినే కాదు, సూక్ష్మ ప్రకృతి అంటే కళల ప్రపంచాన్ని కూడా మీరు శాసించవచ్చు. దీన్నే కాదు, కారణజగత్ అంటే నిద్రాస్థితిని కూడా మీరు శాసించవచ్చు. ఎలా శాసిస్తారు, ఏ యాంగిల్లో మీరు మీ యొక్క ఈ విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తూ దానికి వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీ శరీరంలో 6 శక్తి కేంద్రాలు ఉన్నాయి, 6 బటన్స్ ఉన్నాయి, దాన్నే మనం షట్ చక్రాలు అంటాం. మొత్తము ఆధ్యాత్మిక సాధన మీ యొక్క వెన్నుపూస మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం ఎలాగోతే వైజ్ఞానికుడు తన కళ్ళు, జీవులు, 5 సెన్సెస్ ని ఉపయోగించుకుంటాడో ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఈ 5 ఇంద్రియాలు మన వెన్నుపూసలో ఏ కేంద్రం నుంచి పనిచేస్తాయో ఆ కేంద్రాన్ని ఉపయోగించుకుంటాడు. మీకు అర్థమవుతుంది, ఇంద్రియాలు కూడా ఈ వెన్నుపూస మీద ఆధారపడి ఉన్నాయి. వీటినే వ్యాధులు అంటాం. ఎందుకు వ్యాధులు అంటాం అంటే ఇదే మన శరీరం అందరిలోనూ కూడా ఉన్నాయి కనుక అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురుదేన మనం. ఈ మానవ శరీరంలోనే కాదు యాటమ్స్ కూడా హైడ్రోజన్ యాటమ్స్ కూడా ఈ కరెంట్ సెంటర్స్ ఉన్నాయి, చెట్టుకి ఈ కరెంట్ సెంటర్స్ ఉన్నాయి. రియల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఒకడు తన ఇంటికి ప్యాకెట్లు పిలిచేవాడు అందరినీ, ఎప్పుడు ప్యాకెట్లు గెలుస్తుండేవాడు గ్యారంటీ అనమాట. ఎక్కడిని అవన్నీ మోసం చేయలేదు. కార్డ్ సర్వీస్ ఏమంటారు వాటిని గ్యాంబ్లింగ్ లో ఇక్కడ నుంచి సినిమాలు చూపిస్తుంటాడే ఇంకో మాట గుర్తురావట్లేదు. కార్డు కార్పనింగ్ అంటాం ఇంగ్లీష్ లో, ముక్కని తీసి మారుస్తూ ఉంటారు. అలాంటిది ఏం చేయటం లేదు. చివరికి ఇసుగెత్తిపోయి అతని స్నేహితులు అతను అడిగారు, నీ రహస్యం ఏమిటి అని. దేనికి రహస్యం? కాదు ఎప్పుడు గెలుస్తూ ఉంటాడు మోసం చేయడు. మరి రహస్యం చెప్పేస్తే నాకు ఏం లాభం ఉన్నది? రోజు మీ దగ్గర నేను ఇంత గెలుచుకుంటున్నాను కదా, మరి రహస్యం చెప్పేస్తే అన్నది మీరు నాకేం లాభం ఉన్నది? ఏమీ లేదు, రోజుకి మా దగ్గర నుంచి నువ్వు 5,000 6,000 గుంజుతున్నావు కదా. నువ్వు ఆ రహస్యం చెప్పేస్తే నీకు ప్రతిరోజు మా అంతట నేను తీసుకొచ్చి 10,000 ఇచ్చేస్తాను మేము రూపులు. ఇంకేదంటే రహస్యం తెలిసాక న్యాచురల్ ఇంకా వాడితో ఆడరు. కానీ వాళ్ళేమంటున్నారు, రహస్యం తెలిసిన తర్వాత మేము ఆ రహస్యాన్ని ఉపయోగం చేస్తున్నాం, మేము డబ్బు సంపాదించుకుంటాం, ఇంకో ఉరికిపోయి. సరే ఆ మాట మీద మేము నిలబడితే నేను గ్యారంటీగా మీకు ఆ రహస్యం చెప్తానన్నాడు. ఏం చేసేవాడు అతను? అతను ఇంట్లో ఒక మనీ ప్లాంట్ తెచ్చుకున్నాడు. అతను ఎప్పుడు ఆ మనీ ప్లాంట్ దగ్గరే కూర్చుని అతను చేటాడే. ఆ మనీ ప్లాంట్ అతను చెప్పేది ఎదుటి వాళ్ళ చేతిలో ఏ ఆకులు ఉన్నాయో అంటే దాన్ని ఏమంటారు కార్డ్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ పాజిబుల్. చెట్లను మనకి ఉపయోగించుకోవడం చేత కదా, ఉపయోగిస్తున్నాడు. రియల్ గా జరిగినటువంటి సంగతి అనేది దీనికి రాధర్ పేరు నాకు గుర్తులేదు కానీ 2 వాల్యూమ్స్ లో వచ్చేది ఏ సెట్ బిహైండ్ ది ఐరన్ కల్చర్. రష్యాలో జరిగింది. రష్యాని కమ్యూనిజం లో మనం ఎప్పుడు కూడా ఐరన్ కల్చర్ అంటూ ఉంటాం. ఎందుకంటే అమెరికా నుంచి ఉన్నటువంటి ఇద్దరు సైకలాజికల్ అండ్ అనోనాటికల్ డాక్టర్, ఇద్దరు భౌతిక శరీర డాక్టర్ మనోవైజ్ఞానిక మనస్తిక డాక్టర్, వాళ్ళిద్దరూ కలిసి ఆ పుస్తకం రాశారు బిహైండ్ ది ఐరన్ కల్చర్, రష్యాలో జరిగే చమత్కారాలని. వేదవ్యాస గారు దాని మీద ఆధారపడి 2-3 పుస్తకాలు ఇదే పేరుతో రాశారు తెలుగులో. వేదవ్యాస అయ్యే ఋషి గురించి నేను మాట్లాడలేదు. అంటే ఇందుకు చెప్తున్నాను అర్థమవుతుందా? ఒక చెట్టుని మీరు ఉపయోగించుకుంటే మీరు అనేక మ్యాజిక్లు చేసుకోవచ్చు. ఆఫ్రికాలో ఇప్పటికీ కూడా ఒక ఆనవాయితీ ఉంది. పల్లెటూళ్ళల్లో అడవుల్లో పక్కన ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఊరికి సామాన్లు కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటారు. ఆ పల్లెటూళ్ళలో లిస్ట్ రాసిస్తారు, వారానికో 2 వారాలకో ఒకసారి వెళ్ళి ఆ సామాన్లు కొనుక్కుని వస్తూ ఉంటారు. మర్చిపోతే ఏదైనా ఒక వస్తువు చెప్పడం వెళ్ళిన వాడికి. ఆ ఊళ్ళో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని చెప్పేస్తారు వెళ్ళి, వాడు కొనుక్కుని వస్తాడు. అలాగ తులసిని ఉపయోగించుకోండి, తులసిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి మీకు తెలీదు. చనిపోయేటటువంటి వ్యక్తి తులసి నీళ్ళు పోస్తే బతుకుతాడు, మీకు తెలిస్తే ఎలా పోయాడు. అందువల్ల లాస్ట్ రిసార్ట్ అనమాట తులసి నీళ్ళు పోయటం. తులసి నీళ్లు చనిపోయేవాడికి పోయటం ఎందుకంటే నువ్వు చచ్చిపో బాబు అని చెప్పడానికి కాదు. యాక్చువల్ గా తులసి నీళ్లు పోస్తే ఎక్స్ట్రీమ్ కేసుకి వెళ్ళకపోయి ఉంటే వాడు బతకాలి. తులసిలో ఆ శక్తి ఉంది. తులసి చుట్టూ ప్రదర్శన చేసేటటువంటి స్త్రీ ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో రోగాలు రావు. తులసిని ఉపయోగించుకోవటం నేర్చుకుంటే తులసి చెట్టు పెట్టుకుంటే ఏం లాభం? నేను కంప్యూటర్ వాడుతూ ఉంటాను, నేను నాకేమొచ్చంటే ఏబీసీడీ కొట్టడం వచ్చు. అంతకంటే పెద్ద ఏం రాదు. మిగతా ఏదైనా కావాలంటే మా కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ పిలుస్తూ ఉంటాను. మొన్ననే పాపం నాకేదో ఖ్యాతి కాకపోతే కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే నేను దాని మీద మౌస్ తీసుకెళ్ళి క్లిక్ కొడితే నువ్వు తప్పు పని చేశావు, నాకు నీ మీద కోపం వచ్చింది, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ అంటుంది నువ్వు చెప్తుంది. అవునా? అప్పుడు ఈయన గారికి చెప్తున్నాను, బాబు అది మోసం చేస్తుంది, నా పనులన్నీ ఆగిపోయాయి. సరే నేను అలా వెళ్ళి వచ్చాను, కరెక్ట్ అయిపోయింది. అదే కంప్యూటర్
మాసేజ్ చేతగా లేదు, తల్లి చేతుంది, అదే చూసుకెట్టు మనకేం కాదు కాదు. కానీ అదే చూసుకెట్టు ఉపయోగించుకుంటే ఎన్ని అద్భుతాలు వస్తాయో. కనీసం అది ఇంట్లో ఉంటే చాలు, ఓజోన్ లేయర్ పెరుగుతాయి, ఆక్సిజన్ కంటెంట్ పెరుగుతాయి అని సైంటిస్ట్ ఇప్పుడు చెప్తున్నారు. ఇక్కడ కనీసం ఈ క్లాస్ విన్న తర్వాత నేను ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఓ తులసి చెట్టు పెట్టుకున్నా ఈ క్లాస్ నేను కూడా ధన్యులు అయిపోయినట్టే. కనీసం మీరు ఆచరిస్తే లాభం ఏం లాభం ఏంటి, ఇదే లాభం ఏంటి ఇదంతా మీరు. కానీ ఎందుకు చెప్తున్నాను నేను ఇది, తులసి చెట్లు వీటి యొక్క లాభాలను ఉపయోగించుకునేటటువంటి వ్యాకృతి ఏమైతుంది, భువ భూ ఖనిజ స్థూల జగత్తులో, భువ పురుష జగత్తులో, స్వహ ఏ జగత్తులో అవుతుంది, జంతు జగత్తులో. జంతువులను ఉపయోగించుకోవటం అనేది చేత కాదు, జంతువులను ఉపయోగించుకోవటం చేత కాదు. మనకి ఒక దత్తాత్రేయుడు, ఒక కృష్ణుడు, వీళ్ళు ఆవులను ఉపయోగించుకుని ఆ స్థితికి వెళ్ళిపోయారు జగద్గురు స్థితికి. మనం ఆవులను ఉపయోగించుకోకుండా గేదెలను ఉపయోగించుకుని గేదె యొక్క మానసిక స్థితికి ఎదిగిపోతున్నాం మహిళాస్తుంది అంతే కదా. ఆవు పాలు తాగకూడదు, ఆవును ఉపయోగించకూడదు. ఏ పాలు తాగాలి, భవ బలం వస్తుంది, బాపేలో ఉంది కంపలేదు. దాని మీద మన బుద్ధి ఆధారపడి ఉంటుంది కనుక దేవతా శక్తుడికి ఒక వాహనం ఉంటుంది, ఇట్ కెన్ నో హౌ టు యూజ్ ఇట్, వాహనాన్ని ఉపయోగించుకోగలిగితే. లాస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి నాకు కారు తాళం జోడించాడు, రామకృష్ణ ఈ కారు వాడుకోవాలి వద్దన్నా. నేను శ్రీనివాస శర్మ ఆచార్య శిష్యుడిని, కారులో వాటితో తిరగను నేను. కానీ అసలు కారణం ఏంటి అర్థమైందా మీకు, ఇందులో వాహనం ఉంటే సరిపోదు, వాహనాన్ని నడపగలగాలి. అంతేత ఈ దేవతాశక్తుల యొక్క వాహనాలలో ఈ స్వహ అనేటటువంటి వ్యావృతి పనిచేస్తుంది. మీరు ఒక్కొక్క దేవతాశక్తి యొక్క వాహనం మీద ఆ వాహనాన్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే ఆ శక్తి మీలోకి వెహికల్ ద్వారానే కదా వస్తుంది. కరెంటు రావాలి అంటే ఒక వెహికల్ ఉండాలి కదా, ఒక ఏంటంటే దీన్ని ఒక వైర్ ఉండాలి కదా, ఒక మీడియం ఉండాలి కదా. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి దేవతాశక్తులు మీలోకి అవతరణ చెందాలి అంటే మనము యానిమల్స్ ని కనుక 84 లక్షల యూనిట్లలో పరిభ్రమించి అన్ని రకాలైనటువంటి జంతు శరీరాలను ధారణ చేసుకుని ఆ సంస్కారాలన్నీ మనలో ఉంచుకుని ఈ అద్భుతమైనటువంటి మానవ శరీరాన్ని పొందాము కనుక ప్రతి యానిమల్ యొక్క సంస్కారాలు మనలో ఉన్నాయి. మీరు ఏ దేవతాశక్తిని తీసుకోదలుచుకుంటే మీలో ఉన్నటువంటి ఆ జంతు సంస్కారాలను మీరు నిజం లేపాలి. అది చెప్పటానికి దేవతాశక్తులకి వాహనం చూపిస్తే వినాయకుడు ఎలుక మీద ఎలా కూర్చుంటాడు అని అడుగుతారు. మీకు తెలిస్తే కాదు సైన్స్, మీలో ఉన్నటువంటి ఎలుక యొక్క సంస్కారాలు మీరు లేపగలిగితే వినాయకుడు యొక్క శక్తి మీలోకి ఆటోమేటిక్గా దిగుతుంది. ఆవు సంస్కారాలు మీలో పెంచుకోగలిగితే కృష్ణుడు కానీ దత్తాత్రేయుడు యొక్క సంస్కారాలు మీలో పెరుగుతాయి. ఆ విద్య ఆ సైన్స్ ఇది చేతనొప్ప యొక్క విజ్ఞానం. ఆ సైన్స్ తెలియకుండా నేను ఫోటో పెట్టేసుకున్నాను చేస్తున్నాను వస్తుంది రిజల్ట్, రాదంటే టైం పడుతుంది, అంత ఓపిక మనకి లేదు. ఈ టెక్నాలజీ తెలుసుకుని ఈ విధానాలను తెలుసుకుని మన శరీరంలో ఉన్నటువంటి ఆధిక్యత వెనుక తెలుసుకుంటే ఈ చక్రాలలో కనిపిస్తుందిగా అందరికీ అదే జన తప సత్యం జన
లం గురించి చెప్పడం లేదు, యాంగకుల గురించి చెప్తాను. భూ భువ బహ మహ జన తప సత్యం, ఇవి ఆ వ్యావృతులు. ఎందుకు దీన్ని వ్యావృతులు అంటాం? వ్యాపించి ఉంటాయి కదా. చెట్టులోనూ ఈ 7 సెంటర్స్ ఉన్నాయి, అందుకే జంతువుల్లోనూ 7 సెంటర్స్ ఉన్నాయి, ఋషులలోనూ 7 సెంటర్లు ఉన్నాయి, దేవతల్లోనూ 7 సెంటర్స్ ఉన్నాయి. అందువల్ల ఈ మొత్తము ప్రపంచము కూడా 7 శక్తి ధారల్లోనే జీవిస్తూ ఉంటుంది. కనుక మన జీవితం 7 గ్రహాలతోనే నిర్మించి కవరైంది. మానవుడి యొక్క జీవితం ప్రపంచం యొక్క జీవితం కాదు. అంతేత మన జీవితం ఎప్పుడు కూడా 7 రోజుల్లోనే కంప్లీట్ అవుతూ ఉంటుంది. మీరు ఎన్ని కోట్ల సంవత్సరాలు యుగాలు లెక్క పెట్టినా ఫండమెంటల్ యూనిట్ ఏంటంటే 1 వీక్. ఒక వారం కంటే కాలాన్ని కొలవడానికి మీకు పెద్ద టైం లేదు, అంతే కదా. ఆ 1 వీక్ యొక్క మల్టిపుల్స్ మీరు సంవత్సరాలు అనుకోవచ్చు, యుగాలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అంతేత పరిస్థితే కాదు 7 రోజుల్లో చచ్చిపోయేది. మనం కూడా ఏదో ఒక 7 రోజుల్లో చచ్చిపోతాం, పుట్టడం కూడా 7 రోజుల్లోనే పుడతాం. సోమవారం నాడైనా పుట్టాలి మీరు, అలాగా 7 రోజుల్లోనే పుట్టాలి మీరు, కావటమైనా తప్ప. దేని మీద బేస్ అయ్యింది అంటే దీని మీద బేస్ అయినటువంటి విజ్ఞానాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. అందుకని వాస్తు, ఎస్ట్రాలజీ, ఆయుర్వేదం తెలియనటువంటి వాడు ఆధ్యాత్మిక వ్యక్తి కాడు. ఆధ్యాత్మిక గురించి మీరు ఎప్పుడైతే నేర్చుకోవటం మొదలెడతారో మీకు తెలియకుండా ఈ విజ్ఞానం అంతా వచ్చింది, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సైడ్ ప్రోడక్ట్ కింద. అన్నిటికంటే అద్భుతమైనటువంటి మెరికల్ ఏంటి అంటే గాయత్రి మంత్రోచ్చారణ వీటన్నిటినీ యాక్టివేట్ చేయటమే కాకుండా మన శరీరంలో వీటిని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో పాటు లింక్ చేసేటటువంటి ఇంకొక 7 కేంద్రాలను యాక్టివేట్ చేస్తుంది. అది అక్షర జ్ఞానం. ఇది 7 కదా, జ్ఞానేంద్రియాలకి 7 సెంటర్స్ ఉంటాయి, కర్మేంద్రియాలకి 7 సెంటర్స్ ఉంటాయి. వాటిని కుపత్తికలు లేక మర్మస్థానాలు అంటాం గాయత్రి మహావిజ్ఞానంలో. ఈ వర్డ్స్ పడతాయి, ఆ టెక్నికల్ వర్డ్స్ గురించి మీరు వరీ కావక్కర్లేదు. మీరు ఏమని చెప్పుకోవచ్చు దానికి, ఈ 7 సెంటర్స్ మన వెన్నుపూసు ఉన్నటువంటి దానివి, ఇది డైరెక్ట్ గా బ్రెయిన్ లో లింక్ అప్ అయి ఉంటాయి. జ్ఞానేంద్రియాల నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ దీని ద్వారా పైకి వెళ్ళి అక్కడ నుంచే మళ్ళీ మీ కర్మేంద్రియాలకి రియాక్షన్కి మెసేజ్ పంపిస్తూ ఉంటాయి. దానికి మోటార్ నెర్వ్స్ అంటారా, ఎఫరెన్ నెర్వ్స్ అంటారా, ఏం నెర్వ్స్ అంటారు అనేటువంటి దాని గురించి మనం గాబరా పడవచ్చు. ఎందుకంటే పదజాలం పెంచుకుంటూ పోయే కొద్దీ మీరు ఇరుక్కుపోతారు, అసలు సబ్జెక్ట్ పోతుంది. మనకి పదజాలం అవసరం ఏంటి? మీకు తెలియాల్సిన పని ఏంటి అంటే ఈ 7 సెంటర్స్ ని ఇందులో ఉన్నాయి, వెన్నుపూసలో ఉన్నాయి. ఈ వెన్నుపూసలో అనేక నాడీ సముదాయం బయటకు వస్తూ ఉంటుంది. కొన్ని జ్ఞానేంద్రియాల ద్వారా లింక్ అయిపోయి ఉంటాయి, కొన్ని కర్మేంద్రియాల ద్వారా లింక్ అయిపోయి ఉంటాయి. అంటే జ్ఞానేంద్రియాలకి 7 సెంటర్స్ ఉంటాయి, కర్మేంద్రియాలకి 7 సెంటర్స్ ఉంటాయి. అంటే మొత్తం ఎంత? 7 + 7 + 7 21. అంటే ఈ 21 ప్లస్ ఈ 3 కనెక్ట్ చేసేటటువంటి బ్రెయిన్ లో ఉన్నటువంటి స్పెషల్ 3 సెంటర్స్ మొత్తం కలిసి అంటే 24. అది ఆ 24 అక్షరం జ్ఞానం. మీ బాడీ ఇంతకంటే ఎక్కువ సెంటర్స్ లేవు పని చేయించడానికి. మీకు ఇంకా మీ బాడీ యొక్క పినకి చరమోత్కృష్టమైనటువంటి స్థితి ఏంటి అంటే ఈ 24 సెంటర్స్. ఓం భూర్భువస్వ తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మీకు తెలిసినా తెలియకపోయినా ఈ అక్షరాలను మీరు ఉచ్చారణ చేసుకున్నప్పుడు సాధిత మాత్రమే అక్షరం నేను బ్రెయిన్ లో ఉన్న 3 ఇవి భూ భువ స్వహ అంటే దాన్నే లలితాదేవికి చంద్రవంశక, శివుడికి చంద్రవంశక. నేను ఆ సింబాలిజం మీకు గాయత్రి మహావిజ్ఞం చెప్పినప్పుడు వెళ్ళదలుచుకోలేదు, కానీ ఇట్ ఈస్ ఎ ప్యూర్ సైన్స్. సైన్స్ ని మీరు ఎలా చదువుకుంటారో అదే విధంగా ఈ విద్యను మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా చెప్పబడినటువంటి ఫలితాలు మీకు సంవత్సరం 2-4 సంవత్సరాలలో రావటం మొదలెడతాయి. ఇంకా మీ ఋషి అవుతారా, మహర్షి అవుతారా, రాజేష్ అవుతారా, దేవత అవుతారా, బ్రహ్మస్ అవుతారా,
ఇంకా అది మీ సీరియస్నెస్ మీద ఆధారపడదు. కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలలో మాత్రమే మీరు రోజుకి 1 గంట గాయత్రీ మంత్రము అక్షరన్యాసాన్ని మనస్సులో పెట్టి చేయగలిగితే అది చాలా ఇంపార్టెంట్. మీరు శ్రమపడాలి. నేను కష్టపడలేవండి, మాకు గుర్తు ఉండటం లేదు అంటే ఏముంది, ఒకరోజు కష్టపడితే వచ్చేస్తుంది మీకు. కేవలం ఒకరోజు నేను కష్టపడితే చాలు. ఓం భూత్, కానీ ఇది కొంచెం ప్రింటింగ్ లో ఏం చేయాలంటే ఇది కొంచెం ఇక్కడ పెట్టాలి మీరు. అర్థమైంది కదా? కొంచెం అంటే ఇక్కడ లేదు, శిరస్సు పైన ఉంటుంది, కొంచెం పైన. మళ్ళీ చూసుకోండి. ఓం భూర్భువస్వ తత్ త వి తుహు వ రే మ్యం భర్ గో దే వ త్య ధి మ తి ధి యో యో నః ప్ర చో ప్ర చో ద యా త్. మీకు తెలిసినా తెలియకపోయినా ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ మీరు ఆ మాట ఉచ్చారణ చేస్తూ ఉంటే అక్షరాలు అక్కడ వైబ్రేట్ అవుతాయి. ఎందుకు వైబ్రేట్ అవుతాయి అక్కడ? నెక్స్ట్ స్లైడ్. ఇది కాదమ్మా, చక్రాలు అక్షరాలు ఉన్నాయి. సంస్కృతంలో 50 అక్షరాలు ఉన్నాయి. ఈ 50 అక్షరాలు కూడా మన వెన్నుపూసం మీద ఉన్నటువంటి ఆ 7 చక్రాల్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూపిస్తున్నాడు చూడండి. ఇది ఏ చక్రం మీరు చెప్పగలరా? విశుద్ధి చక్రం. ఎక్కడుంటుంది? ఇది చోట్ల ఉంటుంది. అక్కడ ఎన్నున్నాయి? 16 దళాలు ఉన్నాయి. 16 దళాలు 16 స్వరాలు. కానీ ఈ 16 స్వరాలలో రూ 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 ఇవి 2, 4 తీసేస్తే ఎన్ని ఉంటాయి? 16, 4 తీసేస్తే 12. ఆ 12 ద్వాదశ ఆదిక్యులు అంటామా. ఆ ఇ ఓ అమ్మా, ఇవి ద్వాదశ ఆదిక్యుల్లాగా పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క నెల పనిచేస్తూ ఉంటుంది మీ శరీరంలో. 12 నెలలలో మీ జీవితాలు మారిపోతూ ఉంటాయి. ఈ స్వరాలను కనుక మీరు ఉపయోగించుకోగలిగితే ఆ నెలకి సంబంధించినటువంటి స్వరాలని మీరు చాలా హాయిగా ఉంటారు. ఈ స్వరాలు ఎప్పుడైతే వాటిని ఏమంటారు? ఆల్ఫాబెట్స్ లో ఒలెట్స్ తెలుగులో ఏమంటారు వాటిని? స్వరాలు హల్లులు. అచ్చులేమి స్వరాలు, హల్లులకే కాకాగాట అంతే కదా. అదే నేను చెప్పాను కదా, మనం తెలుగు వాళ్ళమో తెలియదు, ఇంగ్లీష్ వాళ్ళమో తెలియదు. అటు తెలుగు పూర్తిగా రాదు, ఇటు ఇంగ్లీష్ పూర్తిగా రాదు. ఇక్కడ చూడండి, అనాహత చక్రం ఎక్కడ ఉంది? ఈ లెటర్స్ మీరు ఎప్పుడు పలికినా ఈ చక్రం దగ్గర వైబ్రేషన్స్ వస్తాయి మీకు. కానీ వైబ్రేషన్స్ రావాలి అంటే కాతో పాటు ఆ కలిపితే ఈ 2 దళాలు కదులుతాయి. కాతో పాటు కా అనాలనుకోండి, అప్పుడు 7 దళాలు పలుకుతాయన్నమాట. ఈ దళము ఈ దళం. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు అక్షరాలు ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఈ దళాలు కదులితేనే మీరు అక్షరాలు ఉచ్చారణ చేయగలరు. ఈ దళాలు కదలకపోతే మీరు అక్షరాలను ఉచ్చారణ చేయలేరు. కనుక మీరు అన్ని అక్షరాలు ఉచ్చారణ చేయగలుగుతున్నారు కనుక ఆల్రెడీ మీకు సచక్ర జాగరణ జరిగిపోయి ఉన్నది. మీరేదో గాయత్రి సాధన కుండలి జాగరణ ఎలా చేయాలో మాత్రంగా నిలిచి నేను ఏం చెప్పేది చేసుకోండి, బాగా చేసుకోండి. ఆ కుండలి జాగరణ చేయించే గురువు దగ్గరికి వెళ్ళి అనేక సంవత్సరాలు సృష్టి చేయండి. వాడికి జాగరణ జరిగిపోయింది, మీకు జాగరణ జరిగిపోయింది. అది వాడికి తెలియదు, మీకు తెలియదు. కొంచెం ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని క్రిటిసైజ్ చేయటాన్ని నేను చెప్పటం లేదు. సైన్స్ లో ఆ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ మీకు ఉంటే మీరు మోసపోరు. ఎందుకంటే ఇప్పుడు అసలైన గురువు ఎవడో ఏది ఏదో మనకి తెలియదు. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఉండాలి. థియరిటికల్ సైన్స్ మీకు తెలిస్తే కనీసం మీకు ఒక గ్యారంటీ ఏంటి అంటే కుండలిని జాగ్రత్త నేను చేసుకోక్కర్లేదు అనేటటువంటి ఒక ధైర్యం మీకు వచ్చేస్తే ఈ క్లాసు సఫలమైనట్టే. రాజమండ్రిలో 1884 అనుకుంటాను నేను ఒక ఇలాగే గాయత్రి సాధన క్యాంప్ పెట్టాను. ఇది ఒక థియరీ చెప్తున్నాను. అప్పుడు 9 రోజుల పాటు ప్రాక్టికల్స్ చేయించాను. ప్రాక్టికల్స్ చేసుకుంటే ఒక వ్యక్తి వచ్చాడు, అద్భుతమైనటువంటి పర్సనాలిటీ. ఈనాటికి నాకు గుర్తుంది ఆ వ్యక్తి. మెరిసికి వచ్చినాడు, ప్యూర్ ఇండియన్ స్టైల్, ఇలాగ చల్లటి జుట్టు, పెద్దవాడు వయసులో, నిజంగా బంగారం లాంటి ఛాయ. నడుచుకుంటూ వస్తే నిజంగా లేచి నమస్కారం పెట్టాలనిపించే స్థితిలో ఉన్నాడు. నేను లేచి నమస్కారం పెట్టుతూనేమో అప్పుడే అతను నోరు రాలేదు. ఏం చెప్పాడంటే, మాస్టారు మీ దగ్గరికి నేను వచ్చాను, 3 ఏళ్ళు అయితే నాకు కుండలిని జాగ్రత్త జరిగి ఏం చేయాలో అర్థం అవటం లేదు. నేను లేదనే ఇంకా హాయిగా కాలు మీద కాలు వేసి కూర్చున్నాను. ఇంకేట మీకు తెలుసా, కుండలిని జాగ్రత్త జరిగా కూడా నీకు సంశయాలు ఉన్నాయి అంటే ఈ కుండలిని జాగ్రత్త జరగలేదు, నువ్వు శ్రమ పడుతున్నావు అని అర్థం. చాలా మంది నాకు చెప్తారు, మాస్టర్ నేను కళ్ళు మూసుకుంటే ఇక్కడిక్కడ ఏదో అయిపోతుంది, లాడుతుంది, లాడుతుంది. మంచిదే, దేర్ ఆల్ గుడ్ సైన్స్. కానీ అదేమి కాదు, అది అది ఓపెన్ అయిపోతే ఏం జరగాలి అంటే మీ మూలాధారంలో కనుక ఆ కుండలిని శక్తి ప్రవేశిస్తే మీకు దివ్యమైనటువంటి గంధాలు తెలియాలి. ఇంకేట మూలాధారం యొక్క శక్తి ఏంటి, మన స్వాధిష్టానంలో కనుక కుండలిని శక్తి వెళ్తే దివ్యమైనటువంటి ఋతులు మీకు అనుభూతిలోకి రావాలి. మీకే కాదు, మీ పక్కన ఉన్న వాడికి రావాలి. మీరు ఎవరికి అనుభూతి ఇవ్వదలుచుకుంటే వాడికి రావాలి. దివ్యం ప్రధానికి చెట్టు పచ్చని యోగ నమస్కారం. ఆ స్థితిలో ఉన్నవాడు ఆ రుచి మీకు అందజేయగలడు. అది గుర్తుంచుకోండి, శక్తి ఎప్పుడైనా కూడా మీకు వస్తే ఇట్స్ ఓకే. అది తప్పని అంటలేదు, అది ప్రాంతం నేను అంటలేదు. కానీ ఇంకా మీరు మార్గంలో ఉన్నారు, పక్వానికి రాలేదు. మీరు తొందరపడితే పక్వస్థితికి రాకుండా ఆగిపోవచ్చు. ప్రమాదం ఏం జరగదు, ఆ పక్వస్థితికి రాకుండా ఆగిపోతారంటే. మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా మీకు కష్టాలు వచ్చాయి దానివల్ల అని ఎవడు ఎంత గొప్ప గురువు చెప్పినా వాళ్ళు షూట్ చేసి పారేయడం చాలా మంచిది. నెవర్ హ్యాడ్. నేను మామిడి చెట్టు నాటైన మాట్లాడు, అదేంటో ముళ్ళు వస్తున్నాయి అందులోంచి అని ఎవడైనా అన్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? అన్ని రెండు, వాడు నాటింది ముళ్ళ చెక్క అయి ఉండాలి, లేకపోతే వాడికి బుర్ర లేదు అనుకోవాలి. మామిడి చెట్టు నాటితే ఏమొస్తుంది? మామిడి చెట్టు వస్తుంది. రాలేదు, నువ్వు కరెక్ట్ గా నాటలేదు, ఏమవుతుంది? చెట్టు రాదు. ముళ్ళు మాత్రం గ్యారెంటీ గారు. కానీ నేను మంచి పని చేశాను, నాకు ఇన్ని బాధలు వచ్చాయని ఏడుస్తారేంటి? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? నీకు అర్థమవుతుందా ఎక్కడైనా అసలు? ఆ దంగల నుంచి బయటపడండి. నెవర్ హ్యాపెన్. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. ఒక చిన్న మంచి పని చేస్తే పెద్ద పెద్ద బాధలు పోతాయి, భయాలు పోతాయి అని శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటే. నేను లలిత చేశాను, నాకు గట్టి కొట్టింది సార్. ఇంకా లలిత తెలిసి ఇదే పని, నువ్వు ఎప్పుడు తప్పు చేస్తావో నేను నెట్టి మీద పడుతుంది, నేను పీక పిచ్చేయడం. మీరు ఆ భ్రమను పోగొట్టుకోవాలి ముందు. గాయత్రి మంత్రము ఆ శక్తి ఇస్తుంది, ఆ ధైర్యం ఇస్తుంది మీకు. నథింగ్ హ్యాపెన్స్. మరి అయిన వాళ్ళు ఉన్నారు కదా, దానివల్ల అవలే, ఇంకో దానివల్ల వస్తుంది. అదే ఆ ధైర్యం కనుక మీరు ఈ క్లాసులో తీసుకోగలిగినా నాకు చాలు. ఎప్పుడు నమ్మకండి, ఎవడు చెప్పినా కూడా. నేను మంచి పని చేస్తే చెడు ఫలితం వస్తే వాట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను పంచదార వేస్తే తుప్పగా ఉందండి అంటే రెండో కారణాలు అయ్యింది. అది నువ్వు పంచదార వస్తే నువ్వు తిని ఉంటావు, దాని గౌరవం ఏం చేయలేదు. అంతే కదా, చాలా సార్లు మన ఇంట్లో కూడా జరుగుతుంటాయి కదా, పంచదార వేసుకుని ఉప్పు వేసేసుకుంటాం. అదేంటోందండి, పంచదార వేసుకుంటే ఉప్పుగా ఉంటే అనవు. ఏం జరిగింటుంది, నువ్వు పంచదార వేసుకోలేదు, ఉప్పు వేసుకున్నావు. అర్థమైనా ఇచ్చేస్తున్నాను, ఎప్పుడూ నమ్మకండి మీరు. ఆధ్యాత్మిక జగత్తులో వస్తే నీకు సుఖాలే వస్తాయి. కరెక్ట్గా నాటుకోలేకపోతే రిజల్ట్ రాదు. ఫలితం కాకపోతే కష్టాలు మాత్రం గ్యారెంటీగా రావు. మరి ఎప్పుడు ఎక్కడ ఈ దుష్ప్రచారం జరిగిందో మాత్రం నాకు అర్థం అవటం లేదు. కానీ నాకేమనిపిస్తుందంటే రాక్షసుల యొక్క లక్షణం ఏంటి అంటే పూజలు ఉపాసనలు చేసిన వాళ్ళకి అడ్డుతారు. అంతట ఇదివరకు రావణాసురుడు కాలంలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా ఇప్పుడు ఈ రూపంలో వచ్చి మీరు పూజలు అవి చేస్తూ ఉంటే మీరు చేయకుండా ఉండటానికి ఆ రాక్షసులు అడ్డు తగులుతున్నారు అని నేను అనుకుంటున్నాను. అది వాళ్ళ యొక్క రాక్షసి ప్రవృత్తి సూచిస్తుంది తప్ప మీ యొక్క ఫాల్ట్ కాదు. నెవర్ ఇట్ హ్యాపెన్స్, అది మాత్రం ధైర్యంగా ఉండండి. మీరు సింపుల్ లాజిక్ అది అక్కడ, దానికి నేనేదో ఆధ్యాత్మిక శక్తితో మా గురువు యొక్క అనుగ్రహంతో ఏం నేను చెప్పడం లేదు. సింపుల్ లాజిక్, నాటులు కోసుకో, నువ్వు ఏది నాటుకుంటావో అదే కోసుకుంటావు. అంచేత గాయత్రి మంత్రం చేయటం మొదలెట్టుగానే ఇంత తలనొప్పి వచ్చేసింది మాస్టర్. ఉన్న రోగాలు పోతాయని చెప్తూ ఉంటే గాయత్రి మంత్రంతో తలనొప్పి వచ్చిందంటే అర్థం ఏంటనమాట, ఇదివరకు ఉన్నటువంటి ఏకీశ్వరి సంస్కారం ఏదో పోతున్నాయి ఆనందించండి. హోమియోపతి మందులు వేసినప్పుడు చాలా సార్లు ఏం చెప్తారు అంటే అగ్రివేషన్ వస్తుంది అని. వస్తే అది మంచిది, అది అంటే అర్థం ఏంటి, మీలో ఉన్నటువంటి చెడిపోతుంది. అంతే తప్ప చెడు మందు వల్ల రాలే, మీలో ఉన్న ఆల్రెడీ చెడు వల్ల వచ్చింది. ఈ మందు ఏం చేసింది అంటే, ఈ మంత్ర జపం ఏం చేసింది అంటే ఆ చెడుని తీసింది. అది అర్థం చేసుకోండి తప్ప ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించిన తర్వాత బాధలు అనేవి ఉండవు, అసంభవం. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మూలాధార చక్రము బా చా చా చ, ఇక్కడ బా నుంచి మం మం ఎం ఎం లం, ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇక్కడ 4 అక్షరాలు, ఇక్కడ 6 అక్షరాలు 10, ఇక్కడ 10 అక్షరాలు 20, ఇక్కడ 12 అక్షరాలు 32. ఈ 32 అక్షరాల యొక్క ఉపయోగమే భౌతిక జగత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. అందుకని లలితా సహస్రనామంలో ఈ 32 అక్షరాల యొక్క శక్తి ధారణమే ఉపయోగించుకుంటాం. ఆ లలితతో పాటు ఎప్పుడైతే ఈ 16 కూడా కలుస్తాయో, షోడశీ విద్య మీకు కలుస్తుందో, గాయత్రి మంత్రం అవుతుంది. అంతేత లలిత గాయత్రి మంత్రం యొక్క స్థూల స్వరూపము. రివర్స్ లో మనం చెప్పుకుంటే ఆధ్యాత్మిక జగతిలో గాయత్రి మంత్రం యొక్క సూక్ష్మ శరీరము లలిత. అంతేత గాయత్రి చేస్తే లలిత ఏమవుతుంది, లలిత చేస్తే గాయత్రి ఏమవుతుంది, రెండు ఒకదానికొకటి బొమ్మ పొరుసు లాగా లింకప్పై ఉంటాయి. అంటే గాయత్రి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా లలిత చేస్తావు, నువ్వు లలిత చేస్తూ ఉంటే గాయత్రి చేస్తావు. ఏ గాయత్రి, ఓంగూరు భగవ కాదు, కయ్యేం కాదు, ఈ గాయత్రి గురించి మాట్లాడుతున్నాను, ఈ లలిత గురించి మాట్లాడుతున్నాను. ఈ శరీరంలో ఉన్నటువంటి సెంటర్ దానిని ఉపయోగించుకోవటానికి ఋషులు తయారు చేసినటువంటి అక్షర న్యాసం అది. అది ఉన్నా లేకపోయినా కూడా మీరు ఈ శక్తిని మీరు ఉపయోగించుకుంటున్నారు. క్లియర్? నెక్స్ట్ స్లైడ్. గాయత్రికి 3 శాపాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు, బ్రహ్మశాపము, వశిష్ఠ శాపము మరియు విశ్వామిత్ర శాపము. ఈ శాపోద్ధారణ జరగకపోతే ఆ మంత్రము ఫలించదు అని అంటారు. కొంచెం ఆలోచిస్తే మనం అనుకుంటున్నటువంటి శాపాల గురించి ఇక్కడ చెప్పబట్టడం లేదు అని అర్థమవుతుంది. ఇంకేత ఈ బ్రహ్మ, ఈ వశిష్ఠుడు, ఈ విశ్వామిత్రుడు ఆ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేశాడు. సృష్టి ఆదిలో బ్రహ్మ చేశాడు, సృష్టి మొదలెచ్చాడు, మధ్యకాలంలో వశిష్ఠుడు చేశాడు, గాయత్రి మంత్రాన్ని వశిష్ఠుడు అనే పదవి పొందాడు. దాని తర్వాత విశ్వామిత్రుడు మళ్ళీ ఆ వశిష్ఠుడి యొక్క ప్రేరణతోనే విశేషమైనటువంటి కండిషన్లో గాయత్రి మంత్రం చేశాడు. అంటే బ్రహ్మ, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీళ్ళందరూ కూడా ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తులు కదా. వాళ్ళు శాపం ఇవ్వటం ఏంటి, ఏమైనా శాపం ఇచ్చారంటే వాళ్ళు మా శాపము నుంచి నీకు ముక్తి లేకపోతే మంత్రం ఫలించదు అని. కానీ ఈ సెంటెన్స్ చదవండి మీరు, సెంటెన్స్ అయితే తప్ప నేను చదవలేదు, చదివితే తప్పొస్తుంది ఏమని భయపడి. కరెక్ట్ అయిన ఆ స్టేట్మెంట్ తప్ప, పిల్లవాడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తూ ఉంటే తల్లి ఇలా చెప్పింది అనుకోండి, నాయన నీకు ఈత రాదు, నువ్వు గబుక్కుని దిగబాక అక్కడ ఈ కొలం